ಆಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ಒಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಮಾತಾಜಿ ವಾರಿನಿ దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం టీవీలో చూస్తుండేవాళ్ళం. అప్పుడు ఎక్కువగా ఈ కీర్తన భజన దానికి బాగా ఆకర్షితులు అయ్యాం. అందువల్ల అంటే ఈ భజన ప్రక్రియలో ఏదో ఒకటి సరిపోదు. ఇది ఇది ఎక్కడ సరే సరే ఉంచండి ఉంచండి ఉంచండి. భజన ప్రక్రియలో శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పినట్టు 10 మంది భక్తులు ఎక్కడ ఒక్క దగ్గర చేరి భక్తి పారవశ్యముతో భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే అక్కడ స్వయముగా నేనే వచ్చి తిష్టవేసి కూర్చుంటాను అని మాతాజీ పాడుతూ ఉంటే వారు వచ్చి తిష్టవేసి కూర్చుంటారని నేను అనుకోవట్లా, ఆయన ఇక్కడే నివాసం కల్పించుకో ఉంటారని అనుకుంటున్నా. అంటే సరే, యోగులు ఋషులు మునులు తపస్సు మామూలు ఆ స్థాయి పక్కన పెడితే సాధారణంగా ఉండేటువంటి మానవులకు మనసును కదిలించాలా, మనసును కరిగించాలా, ఇది చేయగలిగింది రెండే, కానీ ఒకటే. ఆ రెండు ఏమిటి అంటే ప్రేమ భక్తి. ప్రేమైనా కరిగించగలదు, భక్తి అయినా కరిగించగలదు. కాకపోతే ప్రేమ కుదిరితే భక్తి అవుతుంది. ఆ విధంగా మీ అందరి పట్ల హృదయపూర్వకమైన భక్తిని ప్రేమను కలిగి ఉంటూ భక్తిలో ఓలలాడించేటువంటి పని ఇక్కడ జరుగుతుంది. నేను ఎందుకు ఆ కీర్తన వింటాను అని అడిగారంటే, ఇప్పుడు రోజు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం కదా, ఈ ఇవ్వడం 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 అలవాటు పడిపోయి వినడం మర్చిపోయినాం. ఇప్పుడు మనకు ఇప్పుడు నాకు అనుభూతి కావాలంటే నేనేం చేయాలా, నాకు అనుభూతి కావాలంటే నేనేం చేయాలా? కాబట్టి గురువుని గురించో గురుతత్వాన్ని గురించో శిష్యుడి స్వభావాన్ని గురించి కర్తవ్యాన్ని గురించి గురు శిష్య సంబంధాన్ని గురించి, ఇది మన పరంపర, మన వైదిక సనాతన హిందూ ధర్మంలోనే గురు శిష్య పరంపర అనేది ఉంది, ఎక్కడ లేదు. కాబట్టి దాంట్లో ఉండే అనుభూతి ఏంటి? ఇప్పుడే నేను ఒక 15 నిమిషాల ముందు అక్కడ కూర్చున్నప్పుడు 4 సంవత్సరాల వయసు నుంచి మాతాజీ గురువుగారి దగ్గర పెరిగారు. ప్రతి జీవి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని తీసుకుని ఉద్దేశించి ఈ భూమి మీదకి వస్తారని చెప్తారు కదా, అలా వచ్చిన వాళ్ళలో మాతాజీ కూడా ఒకరు. జీవన కార్యము, లైఫ్ మిషన్. ప్రాప్తము అనేది ఎట్లుంటుందంటే, మాతాజీని టీవీలో 25 ఏళ్ల క్రితం చూశాను, 3 ఏళ్ల క్రితం ఇదే ఆశ్రమానికి వచ్చిపోయినాను. వారు చెప్పినట్టు యాదగిరి గుట్టలో కలుసుకున్నాము, ఇనమడుగులోనే 2-3 పర్యాయాలు కలిశాం. ఇక్కడ మన పెనుమూరు శంకరానంద స్వామి వారి ఆ కార్యక్రమం అక్కడే చేశారు, అక్కడికి కూడా మీరు వచ్చినట్టుంది. అక్కడ ఒక పర్యాయం, అక్కడ కూడా వారి కీర్తన విన్నాను. అయితే అప్పుడు మేము ఎదురెదురుగా కూర్చో ఉన్నాం. తర్వాత మరలా మొన్న ఇనమడుగులో 4 రోజులు కలిసి ఉన్నాం. నాకు మాతాజీని కలిసి ఒక రెండు మూడు పర్యాయాల వారితో మాట్లాడిన తర్వాత నా గురించి నాకేమనిపించిందంటే, నేను కూడా ఎవరో ఒకరి ప్రేమను పొందే అర్హత కలిగి ఉన్నారని అనిపించింది. ప్రేమను పొందడానికి కూడా అర్హత ఉండాలి కదా, కాబట్టి అర్హత క్వాలిఫైడ్ అర్హత ఉంది. అమ్మవారు మాట్లాడిన ఆ మాటలు వారి తెలుస్తుంది కదా మనకి, అందువల్ల అట్లా. ఇలాంటి ఆశ్రమాలే యుగయుగాలుగా మన జాతిని నిలబెట్టే సాధువులు సంతులు గృహస్థులుగా ఉన్న సమాజ హితాన్ని కోరుకునేటువంటి గురువులు, ఇటువంటి వాళ్ళ వల్లనే సమాజము ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సజావుగా సాగింది. ఈరోజు రేపు ఆశ్రమాలకు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. ఆశ్రమాలకు ఎందుకు రావట్లేదంటే ఇంట్లో కూడా ఎవరు లేరు. మాతాజీ చెప్పారు, తిరుపతి దగ్గర పాదయాత్ర చేస్తున్నాను, ఇనమడుగులో కలిసి వారి దర్శనమైనప్పుడు ఈ కార్యక్రమానికి అప్పుడే చెప్పారు, ఆహ్వానించారు, అప్పుడే తేదీలు నిర్ణయం అయినాయి. తేదీలు కాదు కానీ ఈ కార్యక్రమానికి రావాలని నిర్ణయం అయింది, తర్వాత వారు వచ్చి తేదీలు నిర్ణయించారు. సో ఇనమడుగులు అనుకున్న ప్రకారం ఈ తేదీలు రెండు మినహాయించి పాదయాత్ర మేము యోజన చేశాం. ఇక్కడికి రావాలా, ఎందుకంటే ఒక మూడేళ్ల క్రితం అక్కడ ఒక స్వామీజీకి ఆరోగ్యం బాగాలేకపోతే వచ్చి చూసి వెళ్ళిపోయాం, మాతాజీ దర్శనం కూడా కాలేదు, చేసుకోలేదు. ఇప్పుడు కూడా పాదయాత్ర చేస్తూ ఉంటే 10 కుటుంబాలు 15 కుటుంబాలు ఉండే గ్రామాలు, ఆ గ్రామాల్లో వాళ్ళు నాకేం చెప్తున్నారు తెలుసా, మేము చచ్చిపోతే ఈ ఊరు ఉండదు, మేము చనిపోతే ఈ ఊరు ఉండదు. ఇప్పుడు ఈ నెల రోజుల్లో నేను ఒక 200 గ్రామాలు తిరిగా, రోజు 7-8 గ్రామాలు అలా వెళ్తున్నాం. 10-12 కిలోమీటర్ల లోపలే దగ్గరే ఉంటాయి గ్రామాలు. అలా వెళ్తే కొన్ని గ్రామాలు 5-10 ఏళ్లలో కనపడవు, కొన్ని గ్రామాలు 15 సంవత్సరాల్లో కనపడవు, కానీ గ్రామాలు అయితే ఉండవు. ఇంటికి ఒక్కడో ఇద్దరో ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. గ్రామంలో ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు, అందరూ నగరాలకు వెళ్ళిపోతున్నారు. ఈ గ్రామాల్లో ఉంటే అక్కడ ఉండేటువంటి దేశము మన భూములే, మన వ్యవసాయ భూములే, అవి మనవి కాబట్టి రక్షించబడుతున్నాయి. ఈ ఒక్క కొడుకు బెంగళూరుకో హైదరాబాద్కో అమెరికాకో చేరిపోతే రేపు పొద్దున అక్కడ ఉండేటువంటి భూమిని చూడడానికి ఎవరు వస్తారు? అదే సమయంలో ఇంకొకరు విపరీతమైన సంతానాన్ని కంటూ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. భారతదేశంలో కూరగాయల వ్యాపారం వాళ్ళది, పండ్ల వ్యాపారం వాళ్ళది, అన్ని వృత్తులు వాళ్ళవే. హిందువులకు సంబంధించి ఈ కంసాలి వడ్రంగి తర్వాత ఈ కమ్మరి కొలివి పెట్టి మన కొడవలి గడ్డపార అట్లాంటి ఇనుప వస్తువులు తయారు చేసి ఇచ్చే కొలిమి ఒక్కటంటే ఒక్కటి లేదు అయిపోయింది. ఇప్పుడు మీ కొడవలు తయారు చేసి ఇచ్చేది ఎవరు? వాళ్ళు. కాపు చేసేది ఎవరు? వాళ్ళు. హైదరాబాద్ నుండి ఇక్కడ పెళ్లి చేసుకుంటే వంట చేసి ఇచ్చేది ఎవరు? వాళ్ళు. పూలు అలంకారం చేసేది ఎవరు? వాళ్ళు. చివరికి పెళ్లి కూతురుకి చీర కట్టేది కూడా వాడే. అవునా కాదా? అవునా కాదా? భారతదేశంలో హిందువుల్లో స్త్రీలు చీర కట్టుకోవటం కూడా ఎప్పుడు మర్చిపోయారు? ఇంతకంటే ఇంకా పతనం కావాల్సింది ఏమైనా మిగిలి ఉందా? నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 60-70 ఆశ్రమాల్లో ఉత్తరాధికారులు లేరు, స్వామీజీలు లేరు. కొన్ని ఆశ్రమాలు బర్రెలు మేపుకుంటున్నారు. ఆ ఊళ్ళో ఉండేవాళ్ళు ఇంకొక స్వామీజీని రానిరు, ఎందుకంటే ఆ రెండు ఎకరాలు బర్లు మెప్పుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి. ఆశ్రమంలో దున్నేసి గేట్ వేసేస్తే ఎక్కడికి కూడా పోవు, సాయంత్రమే పాలు పిండుకోవచ్చు. హిందూ సమాజంలో చైతన్యం వచ్చింది అని ఒకవైపు మనం అనుకుంటున్నాం, ఇంకొకవైపు కేవలం స్వార్థము తప్ప ఇంకా ఏమీ లేని వాళ్ళు తయారయ్యారు. స్వార్థము తప్ప ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా, దీన్ని ఎలా ఉద్ధరించుకోవాలి, ఈ దేశాన్ని కాపాడుకోవడం ఎంత. ఒకరి దురాక్రమణంలో 8 కోట్ల మంది హిందువులు చనిపోయారు, ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లో 13 లక్షల మంది చనిపోయారు. ఆ జేబులు ఈ జేబులు చాలామంది పరిపాలించారు, వాళ్ళ చేతుల్లో 8 కోట్ల మంది, 600 సంవత్సరాల్లో 8 కోట్ల మంది చనిపోయారు. వీళ్ళు 190 సంవత్సరాల్లో 12.5 లక్షల మందిని చంపారు, కాల్చారు, ఉరికంబాలు ఎక్కించారు, తగలబెట్టారు, జైళ్ళకు పంపించారు, నానా హింసలు పెట్టి చంపితే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. మహారాష్ట్రలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం వస్తే అప్పుడు ప్లేగు వచ్చింది, ప్లేగ్, ఆ వ్యాధి ఉన్నది అనే నెపము పెట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడెక్కడ ఉద్యమం వస్తూ ఉన్నది, పురుడు పోసుకుంటున్నదని అనుమానం వచ్చిందో గ్రామాలు గ్రామాలు ఇళ్లకు గడియలు పెట్టి గ్రామాలు గ్రామాలు తగలబెట్టారు బ్రిటిష్ వాళ్ళు. మన చరిత్ర మనకు చెప్పలేదు, దానికి ప్రతీకారంగానే ఝాన్సీ లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ తల్లి గుర్రమికి యుద్ధము ప్రారంభించినప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు, 24 సంవత్సరం వయసులో జరిపింది. 6 సంవత్సరాల పాటు యుద్ధరంగము బ్యాటిల్ ఫీల్డ్లో గుర్రం మీద కత్తి పట్టి యుద్ధము చేసినటువంటి ఏకైక వీర నారి ప్రపంచంలో ఒకటి. 6 సంవత్సరాలు ప్రత్యక్షంగా యుద్ధం చేసింది, బతికింది 6 సంవత్సరాలు, తర్వాత చంపేశారు. బ్రిటిష్ వాళ్ళు చరిత్ర రాసుకున్నారు, ఇటువంటి అమ్మాయి మా ఇంగ్లాండ్లో పుట్టుంటే ఇంకొక 200 సంవత్సరాలు ప్రపంచాన్ని మేము పరిపాలించుండేవాళ్ళం. అటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఒక పారాగ్రాఫ్ ఉంటుంది మన చరిత్రలో, 4 లైన్లు. ఈ దేశం మీద 17 సార్లు దురాక్రమణ చేసిన వాడి గురించి ఒక చాప్టర్ ఉంటుంది. అందుకనే ఈ దేశంలో దేశము అంటే ప్రేమ లేనటువంటి ఒక తరము తయారైంది. చిన్ననా బొజ్జకు శ్రీరామ రక్ష. అందుకే ఝాన్సీ లక్ష్మీబాయి గ్రామాలు గ్రామాలు బ్రిటిష్ వాళ్ళు తగలబెడితే ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఢిల్లీని ఆక్రమించుకుని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి బ్రిటిష్ వాళ్ళు ఉండే ఇళ్ళకి పగటి పూట ఇంటి మార్కు పెట్టి రాత్రిపూట బ్రిటిష్ వాళ్ళని ఇళ్లను ఇళ్లను తగలబెట్టింది ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి. కుటుంబాలు కుటుంబాలు తగలబెట్టి పారేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. ప్రతీకారం తీర్చుకుంది. ఇటువంటి చరిత్ర మనకు తెలియకపోబట్టి మన సమాజం నిర్వీర్యం అయిపోయింది, నిర్వీర్యము నిర్వీర్యము. కాబట్టి వీటన్నింటి మధ్యలో మనం మననే అమ్మకు వందనమో ఏదో ఒక పథకంలో ప్రభుత్వం డబ్బులేసింది, మరి ఒక పిల్లవాడికి 13,000 రూపాయలు అన్నమాట, అవునా, ఇద్దరుంటే 26,000. కానీ రాయచోట్లో ఒక ఆయనకి 156,000 వచ్చాయి. ఎట్టొచ్చాయి? ఆయనకి 14 మంది పిల్లలు, 4 భార్యలు. రాయచోటిలో వైశ్యుల బజార్ ఉంది, ఒక బజారు బజారు వైశ్యుల బజారు, అందులో సగము ఇప్పుడు వైశ్యులు లేరు, వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు కొనుక్కున్నారు. భారతదేశాన్ని మనం అమ్మేస్తున్నాము, భారతదేశం అంటే మనమే, మన ఇల్లే, ఈ ఆశ్రమం భారతదేశం, మనం భారతీయులం, మన తోటము మన పొలము మన మొత్తము చుట్టుపక్కల కనపడే నేల ఇదంతా భారతదేశం, దీనిని మనం వెలకట్టి అమ్మేసుకుంటున్నాం, వాడు కొనుక్కుని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాడు. దీన్ని సమాజం ముందు ఎత్తి చూపించడం కోసం పాదయాత్ర చేస్తున్నాను. నేను నడుస్తూ ఉంటే నా కంటికి కనపడే ప్రతిదీ భారతదేశమే. నా కంటికి కనపడుతూ ఉన్నది మొత్తము భారతదేశము, భారతమాత. కాబట్టి ఈ నేలను కాపాడుకోవడం, ఈ భూమిని కాపాడుకుంటే ఈ భూమిలో మాతాజీ లాంటి వాళ్ళు, మాతాజీలను తయారు చేసిన అటువంటి గురుమూర్తులు, మూర్తిమత్వము మూర్తీభవించిన గురువులు, అటువంటి వారు జన్మించాలంటే ఈ భూమి నిలబడాలి. ఈ భూమి తప్పితే ఇంకొక దగ్గర పుట్టరు. అందుకోసం ధర్మము రక్షించుకోవాలంటే భారతదేశము భారతదేశంగా ఉండాలా. అందుకే ఇప్పుడు నినాదం ఉంది, మీరు దేశభక్తులా అయితే ముగ్గురు పిల్లల్ని కనండి. మీరు దేశభక్తులా కనీసం ముగ్గురు పిల్లల్ని కనండి. మరి డజన్లు డజన్లు వద్దు, ముగ్గురిని కనండి. ఇలా చేస్తే తిరిగి మరలా ఈ దేశం నిలబెట్టుకునే అవకాశం వస్తుందేమో. అందుకోసం మనం గ్రామాలకు వెళ్ళాలి. గ్రామంలో ఉండేటువంటి ఇప్పుడు మాతాజీ చక్కగా సంకీర్తన చేశారు. ఇరమడుగులో కోలాటం చేశారు. కోలాట భజన, పందరి భజన, కులుగు భజన, చెక్క భజన, ఇలాంటి తాళం భజన, ఇవన్నీ యుగాల పర్యంతంగా వస్తున్నాయి, కొత్తగా వచ్చినవి కాదు. కృష్ణ పరమాత్ముడు బృందావనానికి వచ్చిన తర్వాత కోలాటం ద్వారా కోలాటం అక్కడ ఉంది కాబట్టి కృష్ణుడు అక్కడికి వచ్చాడు. కృష్ణుడుగా మన కృష్ణుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మహావిష్ణువు పారసముద్రంలో నుంచి తొంగి చూచాడు ఏందో వినబడుతుంది అని కోలాటం. వాళ్ళు మైమరిచి కోలాటం ఆడుతున్నారు, పాడుతున్నారు. ఆయనే చెప్పాడు నేను వస్తాను, వచ్చేసాడు. వచ్చేసి వాళ్ళతో కలిసి ఆయన కోలాటం ఆడారు. మీరు చూడండి, కోలాటంలో ఉండే పాటలన్నీ కృష్ణుడి మీదే ఉంటాయి, చెక్క భజనలో ఉండే పాటలన్నీ రాముడి మీదే ఉంటాయి, పండరి భజనలో ఉండే పాటలన్నీ పాండురంగడి మీద ఉంటాయి. కులుగు భజనలో చేతిలో చెక్కలుండవు, వాళ్ళు ఇష్టం వచ్చిన రంగుతో ఒక గుడ్డ పేలికలాగా చేతిలో పట్టుకుని రెబ్బన్ల మాదిరిగా వాటిని కదిలిస్తూ ఆడుతూ పాట పాడతారు. కులుగు భజనలో ఉండే పాటలు కూడా రాముడి మీదే ఉంటాయి. మనకు ఎక్కువగా గ్రామాల్లో ఉండే శ్రీరామ భజన మందిరము దేవాలయం కాదు, భజన మందిరము, శ్రీరామ భజన మందిరము. ధ్వజస్తంభం ఉండదు, విగ్రహాలు ఉండవు, ఏమి ఉండవు. మీరు స్వాతిముత్యం సినిమా చూడండి, సినిమా మొత్తం చూడట్లేదు, ఏదో పాట ఒకటి ఉంది భజన చేసే పాట. ముందు కదా ఒక భజన చేస్తారుగా చెక్క భజన. ఇప్పుడు మన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో చూడండి, దాంట్లో ఏం చేస్తారంటే ఒక చెట్టు ఉంటుంది మనకు, మనకు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం ఇటు పోతే రామ మందిరంలో ఒక ఇత్తడితో చేసినది కొమ్మలు కొమ్మలుగా ఒక చెట్టు ఉంటుంది, రాముడు వారి చెట్టు. దానికి ప్రమిదలు ఉంటాయి ఇత్తడివి. ఆ చెట్టును తీసుకొచ్చి వాకిట్లో పెట్టి ఆ దీపాలు వెలిగించి దాని చుట్టూరు చేరి భజన చేస్తారు. ఆ దీపమే శ్రీరాముడు సీతమ్మ అన్నీ అవే. ఈ భజనయే పూజ, భజనయే పూజ. కాసేపు భజన చేసుకుంటారు ఒక అరగంట గంట, అయిన తర్వాత తెచ్చుకున్న గుగ్గుళ్ళు లేకపోతే ప్రసాదము ఆ దీపానికే నైవేద్యం పెట్టి ప్రసాద వితరణ చేసేస్తారు. ఇలా ఉండింది 70 ఏళ్ళకు పూర్వం. మన ఇంట్లో పటాలు ఉన్నాయా? లేవు. మన మన ఇళ్లల్లో మీరు గుర్తు చేసుకోండి, పెద్దవాళ్ళు ద్వారానికి ఎదురుగా ఉండే గూడుకి త్రికోణాకారంగా ఒక గూడు ఉండేది. ఆ గూట్లో ఒక ప్రమిది పెట్టుకుని దీపం పెట్టుకునేవాళ్ళం. ఆ దీపానికి పైన కానీ కింద కానీ గుండ్రంగా పసుపుతో అలా వృత్తాకారంగా పసుపు రాసి మధ్యలో 2 కుంకుమ అడ్డబొట్లు పెట్టి పైన మధ్యలో కింద చుక్క పెట్టేవాళ్ళం. అంతేనా? అంతేనా? ఇప్పుడు ఆ గూట్లో వెలిగించే దీపం ఉంది. ఆ దీపం శనివారం వెంకటేశ్వర స్వామి అవుతారు, సోమవారం శివుడు అవుతాడు, శుక్రవారం అమ్మవారు అవుతుంది, అంతే. ఆ తర్వాత పటాలు వచ్చాయి. ఇప్పుడు పటాలు పోయి విగ్రహాలు వచ్చాయి. గుడిలో దీపం పెట్టుకుని రాముడు అని భావించుకున్నప్పుడు ఊళ్ళో అందరూ భజన చేశారు. విగ్రహాలు పెట్టిన తర్వాత ఎక్కడ మాగిపోతామని తలుపు తాళలేసి దేవాలయం తీయటం గుడిలే. మండలాలు మండలం తిరిగితే ఒక్కొక్క మండలంలో హ్యామ్లెట్స్ అంటే ఒక పంచాయతీలో ఉండే 15-20 హ్యామ్లెట్స్ ఉంటాయి అనుకోండి, అంటే మజరా చిన్న చిన్న ఉపగ్రామాలు. మీరు మొత్తం మండలం చూస్తే రెండు కానీ లేదా మూడు కానీ బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజల కోరిక ఏందో తెలుసా, మా ఊర్లో మంచి రోజు చెప్పేదానికి బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు కావాలా, మాకు మంచి చెడ్డ చెప్పేదానికి బ్రాహ్మణుడు కావాలని గ్రామాల్లో ఇప్పుడు డిమాండ్ కోరుకుంటున్నారు. లేరు, ఒకటి సంఖ్య తగ్గిపోయింది, రెండు అందరూ విమానానికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణ అగ్రహారం ఇప్పుడు ఎక్కడుందంటే ఇక్కడ సిలికాన్ వ్యాలీలో ఉంది. అమలాపురంలో ఏముంది, క్రిస్టియన్ మిషనరీస్ గోవాకి నర్సాపురంకి, నర్సాపురం 150-200 సంవత్సరాల క్రితము గోవాకి సెయింట్ జేవియర్ వచ్చాడు. అలాగే ఇక్కడ కూడా ఒక ఆయన వచ్చాడు నర్సాపూర్కి. గోవాలో విజయం సాధించే క్రిస్టియన్ మిషనరీస్ నర్సాపూర్లో వాళ్ళు స్వాతంత్రం వచ్చేదాకా చర్చి కట్టుకోలేకపోయారు. కారణం అక్కడ ఉన్న అగ్రహారాలు. ఆ అగ్రహారాలు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో, వేదనాదం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో హిందూ సమాజం బలహీనపడింది. ఎప్పుడైతే బలహీనపడిందో మత మార్పిడి పెరిగిపోయింది, ఊరికి 16 వచ్చేసాయి. దేవాలయాలు బలహీనపడ్డాయి. ఈరోజు మొత్తము ఆంధ్రదేశంలో హిందూ ధర్మానికి, మన సంస్కృతికి, మన భాషకు, మన కళలకు ప్రాణాజీగా ఉండేటువంటి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి నాలుగు జిల్లాలు, అంటే కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా, ఈ ప్రాంతమే తుడికిసలాడుతుండేది, కణకణలాడుతుండేది. కళలు, డ్రామా, చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు, ఏం పద్యాలు, బాలసూర్య ప్రభా కలి తమ్ముడు ఉందుచున్నది నీ మాంగళ్యంబు కావులు. ఈ పద్యాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరాడారు, ఎవరు పాడారు? తెనాలి, గుంటూరు, విజయవాడ, ఇప్పుడు ఏది నాటకం, ఏది కళ, ఏది హరికథ, ఏది బుర్రకథ, ఏది హిందుత్వం? ఈ రోజున భారతదేశంలో నామమాత్రంగా ఉంది. దాని చేతులు 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 వేలాది చేతులతో ఒక మంచి పాట విందామంటే అక్కడ ఉందా? ఇక్కడ ఉండింది కాబట్టి విన్నాం, ఎక్కడైనా ఉందా? అందుకని మనము మన విషయాలను తలపోసుకోవడానికి, ఆత్మావలోకనం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. మనం మన మూలాల్లోకి వెళ్ళాల్సిందే. ఇంతకంటే శ్రేష్టమైన, ఇంతకంటే గొప్పదైన జీవన విధానము తలకిందులు తపస్సు చేసిన భూమి మీద ఎప్పటికీ రాదు. జెనెటిక్ సైన్స్లో, జన్యు శాస్త్రంలో ఇప్పటికి 40 క్రితం అమెరికా వాళ్ళు తెలుసుకున్నది, తెలియజేసింది ఏంటంటే, ప్రపంచ మానవ జాతిలో అత్యంత ప్రాచీనమైన XY క్రోమోజోముల మూలాలు ఎక్కడున్నాయి? భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడున్నాయి? హిందువుల్లో ఉన్నాయి. హిందువుల్లో ఎక్కడున్నాయి? కులంలో ఉన్నాయి. కులంలో ఎక్కడున్నాయి? గోత్రంలో ఉన్నాయి. గోత్రంలో ఎందుకు ఉన్నాయి? సగోత్రీకులు వివాహం చేసుకోరు. ఒకే కుటుంబానికి చెందిన XY క్రోమోజోములు కలవవు. ప్రతి తరములో వేరొక XY క్రోమోజోములు కలుస్తూ ఉన్నందువల్ల ఇక్కడ XY క్రోమోజోముల యొక్క స్థిరీకరణ జరిగింది. ముఖ్యంగా మగవాళ్ళందరూ ఇలా సాగుతూ ఉంటారు. ప్రతి తరంలో వేరే కుటుంబంలో నుంచి అమ్మాయిని కలుపుకుంటారు, వేరే అమ్మాయిని కలుపుకుంటారు. ఈ మగవాళ్ళు XY క్రోమోజోములు ఇలా సాగుతూ ఉన్నాయి, ఆడవాళ్ళు XY క్రోమోజోములు కలుస్తూ ఉన్నాయి. వంశము అనేది స్థిరపడింది. ఇంతకంటే సశాస్త్రీయమైన జీవన విధానం భూమి మీద ఉందా? అందుకనే మన ముక్కు మొహం కావచ్చు, మన మాట తీరు కావచ్చు, మన స్వభావం కావచ్చు, మన వ్యవహారం కావచ్చు, మన ఆలోచన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా తరతరాలుగా స్థిరంగా అలాగే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఎక్కడ అటు ఇటు పూల తిరిగి మళ్ళా ఇప్పుడు పిల్లల కూర్చోబెట్టి విషయాలు చెప్తే వెంటనే అందుకుంటారు కూడా. చెప్పకనే చెప్పకనే చెబితే వింటారు. కాబట్టి ఈ స్థితి నుంచి మనం బయటపడాల్సి ఉంది. అందువల్ల ఆశ్రమాలు సమాజానికి వైయక్తిక మానసిక వైద్యశాలలు. ఇక్కడికి వస్తే వ్యక్తిగతమైన మానసికమైన వైద్యము, చికిత్స దొరుకుతుంది. ఇక్కడ ఒక అనుభూతిని, ఒక ఆనందాన్ని పొంది జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా మనం ఎదుర్కోవాలా, కఠినమైన పరిస్థితుల్ని ఎలా అధిగమించాలా, జీవన సాఫల్యాన్ని ఎలా పొందాలా అనేటువంటిది నేర్చుకోవడానికి ఇది వేదిక, ఇది పాఠశాల, ఇది వైద్యశాల. ఇక్కడ దేవుడు ఉంటాడు, దేవుడికి చెందిన ప్రతినిధులు ఉంటారు. ఇక్కడ తప్ప ఇది ఇంకొక దగ్గర దొరకదు. ఈరోజు కార్యక్రమాన్ని ఇంకొక 10 నిమిషాల్లో పూర్తి చేస్తాం, అంతే కదా. మనిషి, మనిషి ఒక్కడే స్వతంత్రుడు కాదు. ఇటీవల కాలంలో ప్రపంచంలో, దాంతోపాటుగా మన దేశంలో ఒక విషయం చర్చించబడుతుంది, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, వ్యక్తి స్వేచ్ఛ, నా ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా. నువ్వెవరు నన్ను అడిగేదానికి? నీకు ఇష్టం లేకపోతే నువ్వు కళ్ళు మూసుకో. ఇది చెప్పే అధికారము మనిషికి లేదు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అని చెప్పే అధికారము మనిషికి లేదు. ఎందుకని? క్షీరదములు పుట్టిన తర్వాత తల్లి పాలు తాగే ఏ జీవరాశి అయినా వాటంతటా అవిపోయి తల్లిపాలు తాగగలవు కదా. ఆవు దూడ నిండితే 5 నిమిషాల్లో పొదుగులో పాలు తాగేస్తుంది, అదేమవుతుంది? కొంచెం మందంగా ఉండేటువంటి గేదె మందం, ఆ మందంగా ఉండే 10 నిమిషాల్లో పోయి తాగుతుంది. పిల్లి, కుక్క, ఎలుక, కుందేలు, సింహము, పులి, పంది, వాటి సంతానం అవి స్వయముగా వాళ్ళ తల్లి దగ్గరికి పోయి పాలు తాగగలవు. మరి మనుషులు మనం తాగగలమా? మానవుడు పుట్టడము పుట్టడము కంటితో ఈ లోకాన్ని చూసేటప్పుడే 3వ వ్యక్తి మీద ఆధారపడి పుడతాడు. తల్లి కాదు, తండ్రి కాదు, తల్లి కాదు, తండ్రి కాదు, వాళ్ళ కుటుంబంతో సంబంధం లేదు. ఆయా కావచ్చు, నర్సు కావచ్చు, డాక్టర్ కావచ్చు, నేను నా వయసుతో సంబంధం ఉన్న పరిపాటి అంటే నా వయసుతో సమానమైన వాళ్ళు. మనమైతే ఏకంగా చాటలోనే పడ్డాం. పల్లెటూరులో పూరి గుడిసెలో సాకలి వాళ్ళు వచ్చి చాట పడితే చాటలో పడ్డాం, బొడ్డు గుయించుకున్నాం. అవునా? అవునా? మరి నేను పుట్టగానే ఎవరిని చూశాను? నేనైతే మా సాకలామని చూచా, మా అమ్మని చూడలా. అవు అంతేనా మన బతుకది? నువ్వు పుట్టడం పుట్టడమే నువ్వు 3వ మనిషి మీద ఆధారపడ్డావు. నీకు స్వేచ్ఛ ఎక్కడిది? ఆవు దొడుకున్న స్వేచ్ఛ కూడా నీకు. అవునా? అందుకనే పౌరశాస్త్రం, సివిక్స్, పౌరశాస్త్రంలో ఉండే మొదటి వాక్యమే మనిషి నేర్చుకోవలసింది. మొదటి వాక్యము మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి. సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు జీవించే ప్రసక్తే లేదు. ఇప్పుడు నేను సర్వసంగ పరిత్యాగని చెప్పారుగా, నకర్మణ నప్రజా త్యాగే నైకేన అమృతత్వ మానసు. కర్మ చేయక్కర్లేదు, ప్రజలతో సంబంధం లే, డబ్బుతో సంబంధం లే, ఆస్తితో సంబంధం లే, ఏ బంధుత్వం లేదు, ఎవరితో సంబంధం లేదు, సమాజంతో సంబంధం లేదు. అవునా? ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో వస్త్రం కట్టుకోవాలిగా, ఇది ఎవరో మీరు తీసి ఇవ్వాలిగా, మీరు ఎక్కడో కొనాలిగా, కొన్నవాడు ఎక్కడో ఆయన కొనాలిగా, ఆ అమ్మిన వాడు చేయాలిగా, చేయాలంటే దారం కావాలిగా, దారం కావాలంటే పత్తి కావాలిగా, పత్తి కావాలంటే రైతు కావాలిగా, పండించాలంటే ఎరువులు కావాలి, విత్తనాలు కావాలి, మందులు కావాలిగా, కరెంట్ ఇచ్చాడు కరెంట్ ఇవ్వాలి, నీళ్ళు ఇచ్చాడు నీళ్ళు ఇవ్వాలి, కూలి పని చేసాడు కూలి పని చేయాలి. అవునా? నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను సర్వసంగ పరిత్యాగం అయిన తర్వాత ఈ వస్త్రం నా మీద ఒంటికి రావాలంటే, నా ఒంటి మీదకి రావాలంటే నా ప్రమేయం లేకుండా 1 లక్ష మంది వెనక దీని వెనక కృషి చేశారా లేదా? ఇంక నేనేది సన్యాసిని,
సమాజంలోనే సత్వంలో నుంచి మనిషి పట్టుకుపోయే అవకాశం లేదు కాక లేదు. అందువల్ల నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవించే హక్కు కానీ అధికారం కానీ నీకు లేదు. ఉందా? ఆ మామిడి చెట్టు ఉంది, ఇంకా 100 ఏళ్ళైనా అక్కడే ఉంటుంది. తాటి చెట్టు ఏ చెట్టు అయినా తీసుకుంటే అక్కడే ఉంటుంది. దానికి ఏమైనా ఆధార కార్డు ఉందా, అసెంబ్లీ ఉందా, రాజ్యాంగం ఉందా, చట్టం ఉందా? మనం కాల్ తీసి కాల్ పెట్టి చట్టం అవునా? నీకు అన్నవరం నుంచి ఇక్కడ రావాలంటే టోల్ గేట్ దాటాలా? ఇంకా దాటాలా వద్దా? ఆ మామిడి చెట్టు ఇప్పుడు టోల్ గేట్ దాటాలా? దాని పిల్లలకి ఏమన్నా పొద్దునే డబ్బా కట్టించి పసుపు పిల్లలు ఎక్కించి పంపించాలా? దానికి నాకు అది స్వేచ్ఛగా ఉంది. నేను అట్లా ఉంటానంటే ఎట్టా? నేను సంఘజీవిని. ఈ సంఘజీవనము నేర్పించే పని చేసింది ఎవరు అంటే, ఎవరు అంటే మనకు సంఘజీవనము నేర్పించేది నేరుగా దేవుడే. ఎవరు? దేవుడు. ఎందుకు అంటే కలిసి జీవించటము దైవీ గుణము, విడిపోయి జీవించటము రాక్షస గుణము. అన్నదమ్ములు విడిపోతాం రాక్షస గుణము, తల్లిదండ్రులతో విడిపోతాం రాక్షస గుణము, భార్యాభర్తలు విడిపోతాం రాక్షస గుణము, కొడుకులో కూతుర్లో బస్ స్టాండ్లో వదిలిపెట్టిపోతాం రాక్షస గుణము, కన్నబిడ్డల్ని క్యారీ బ్యాగ్లో పెట్టి ముక్కు పచ్చలారని అప్పుడే పుట్టారు, నిమిషాలను తెచ్చి అనాథతనాలను మెట్ల మీద వెళ్ళిపెట్టిపోతున్నారే, అది రాక్షసత్వానికి పరాకాష్ట కదా. ఎక్కడైనా కుక్క పిల్లలు, పంది పిల్లలు, మేక పిల్లలు, ఆవు పిల్లలు, గేదె పిల్లలు, అనాథ పిల్లలు కనపడ్డాయా? కాబట్టి రాక్షస గుణాన్ని పొందుతూ ఉన్నది ఎవరు, అలవరుచుకుంటూ ఉన్నది ఎవరు? మనిషి. ఎక్కడి నుంచి వచ్చింది? దైవీ గుణము పొందాలా అంటే ప్రయత్నము చేస్తేనే వస్తుంది. రాక్షస గుణము కావాలంటే ప్రయత్నం ఏమీ చెయ్యక్కరలేదు. మీ ల్యాప్టాప్లోకి వైరస్ వచ్చినట్టు ఆటోమేటిక్గా వస్తుంది. ఒకసారి వచ్చిందంటే తీసేయటం కష్టం, దానికి యాంటీవైరస్ లేదు. అంతేనా? మనిషి పుట్టిన తర్వాత దేన్నైనా చూచి నేర్చుకుంటే తప్ప ఏదీ రాని జీవరాశిది. చూచి నేర్చుకుంటే తప్పితే ఏది రాని బతుకు మన బతుకు. మనం ఒక ఇంట్లో పుట్టిన తర్వాత మన తల్లి, మన తండ్రి, కుటుంబ సభ్యులు నడుస్తూ ఉంటే నేను ఇట నడవాలా అని చూచి నేర్చుకుంటే తప్ప నడవడం కూడా రాని జీవరాశి. పుట్టిన బిడ్డని అడవిలో వదిలిపెట్టి 1 సంవత్సరం తర్వాత పోండి, వాడు కూడా అక్కడ ఉండేటువంటి జంతువులాగా 2 కాళ్ళు 2 చేతులు కలిపి నడుస్తాడు జంతువులాగే. నంబూరులో పుట్టిన పిల్లవాడు ఆంధ్ర భాషలో మాట్లాడతాడు, అదే పిల్లవాడు చెన్నైలో పుడితే తమిళంలో మాట్లాడతాడు. అయిపోయింది. కాబట్టి చెవుతో ఏది వింటూ ఉన్నాడో నోటితో అది అంటూ ఉన్నాడు, కంటితో ఏది చూస్తున్నాడో అది చేస్తున్నాడు. పొద్దున్నే అమ్మ గనక స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని పూజ చేస్తూ ఉంటే వాళ్ళ చిన్న పిల్లలు కూడా వాళ్ళ అమ్మ పక్కన కూర్చుని పూజ చేస్తారు. వాళ్ళమ్మ బట్టలు ఉతికితే బట్టలు ఉతుకుతారు, అంట్లు తగిలితే అంట్లు తోగుతారు. ఏ కోసం? ఉదయాన్నే 11 గంటలకి నిద్రలేచి వేకువజామున ఉదయం 11 గంటలకి నిద్రలేచి బ్రష్ నోట్లో పెట్టుకొని 3 వార్డులు పెత్తనం చేసి వచ్చింది అనుకోండి తల్లి, ఈ కూతురు ఇంటర్మీడియట్లో ఇంకా మీకు కనపడదు. అర్థమైనా కాలేదా? ఈరోజు సమాజంలో ఇదే జరిగేది. ఇంకేం దాపరికం లేదు, అవునా? అవునా? కాబట్టి కుటుంబం ఎలా ఉంటుంది? కుటుంబ గౌరవం 50 ఏళ్ళకు పూర్వం, 50 ఏళ్ళు కూడా అక్కర్లా, 1980కి పూర్వం భారతదేశంలో చాలా పేదరికం ఉంది. లేదు, నేను ఇప్పుడు మన గ్రామాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది. ఎందుకంటే
ఇప్పుడు మా గ్రామం ఉందనుకోండి, మా గ్రామంలో ఒక నాలుగైదు కుటుంబాలు మేము మాత్రం రెండు పూట్ల భోంచేసాం. ఇప్పుడు తెలుసుకుంటే అప్పుడు తెలీదు స్పృహ, నాకు అప్పుడు ఊహ లేదు, తెలియదు స్పృహ లేదు. మిగతా వాళ్ళు ఏం తిని బతికేరు అంటే ఏం లేదు, వాళ్ళు ఏం తిని బతికేరు, రోజు పని లేదు, వ్యవసాయం లేదు, ఒకటే పంట, వర్షం పడితే వ్యవసాయం, ఏం పని లేకపోతే ఒక పేదవాడు ఇంటి ముందుకు వచ్చి కూర్చొని అమ్మ ఆ మొద్దు కట్టెలు కొట్టి పెడతానమ్మా, అంత సద్దెన్ను ఉంటే పెట్టమ్మని అడిగేవాడు. సాయంత్రం అప్పుడు చీకటి పడుతుండగా ఒక చిన్న గిన్నె పట్టుకొని వచ్చి సంకలో బిడ్డనేసుకొని అంత అన్నం ఉంటే పెట్టమ్మా, పిల్లలు ఆకలితో ఉన్నారని అడిగేవాళ్ళు. అటువంటి సమాజం, అటువంటి సమాజంలో వాళ్ళు అబద్ధం చెప్పలేదు, అటువంటి సమాజంలో వాళ్ళు వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఏ కులము అనేది పక్కన పెట్టండి, ఈ కులం ఆ కులం, ఈ కులం ఆ కులం పక్కన పెట్టండి, సమాజంలో ఉన్న వాళ్ళందరూ 50 ఏళ్ల క్రితం వాళ్ళ కోరిక ఒక్కటే, చనిపోయిన తర్వాత నా వైపు వేలెత్తి చూపించి వీడు అటువంటి వాడు అని అనుకోకూడదని బతికారు. వాడికి ఇల్లుందా లేదా, తిండి ఉందా లేదా, ఏం కట్టుకున్నాడు ఏం కట్టుకోలేదు అది కాదు. నా జీవితంలో నేను మాట పడకూడదని జీవించిన జాతి ఇది. ఇప్పుడు అబద్ధం చెప్పకపోతే పూట కడవదేమో అన్న స్థితిలో బతుకుతున్నాం. కాబట్టి నైతికంగా మనల్ని ఆ రోజున గెలవగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు నైతికతే ఆస్తి. పేదవాడు పేదవాడు పెళ్లి చేసుకున్నా వాళ్ళు ఎటువంటి వాళ్ళు చూసుకొని పెళ్లి చేసుకున్నారు, అవునా? మీరేమి అనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఈరోజు 100 కోట్ల పైన ఆస్తులు ఉండేవాళ్ళు ఎవరు పెళ్లి చేసుకొని కాపురాలు చేయట్లేదు. ఎంత డబ్బు ఉంటే అంత వ్యక్తి స్వేచ్ఛ వచ్చేసింది. 50 ఏళ్ల క్రితం ఎక్కడైనా డబ్బులు ఉండే వాళ్ళు ఉంటే వాళ్ళ సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు. వాళ్ళు ఆదర్శంగా నిలబడ్డారు, 10 మందికి అన్నం పెట్టారు. అయ్యా ఇల్లు వేసుకోవాలని రే, 4 చెట్లు కొట్టుకోబోరా, ఆ తోపులో ఉండే తేటాకు తీసుకోబోరా, అయ్యా నా భార్య పురుటితో ఏమంటావు నొప్పులతో ఉంది, రే బండి కట్టి తీసుకోబోరా. గ్రామంలో ఏ ఇంట్లో పసిబిడ్డ ఉండే తెలిసేది, పలానా ఇంట్లో పలానా మననే కనింది బిడ్డ ఉన్నారంటే రేపు పిలిచి లక్షమ్మ రోజు వచ్చి పాలు తీసుకోమని చెప్పేవాడు. మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు 15-20 మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటే మధ్యాహ్నం సాయంత్రం అమ్మ నా తల్లిదండ్రులకు ఒకటే డ్యూటీ, దొడ్లకు బరిగొడ్లు దొరకవు వీరట్టే, ఎవరన్నా ఎక్కడన్నా మొత్తం భర్త తీసుకొచ్చి పిల్లలు తీసుకొని పోవాలి, ఇంటికి పోయేది లేదు, ఆడుకునేది, వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు, ఏ తప్పులో ఉన్నావు, ఏ చెట్ల కింద ఉన్నావా, పిల్లలు ఆడుకుంటూ ఉంటే మధ్యాహ్నం 1 గంట అయిన తర్వాత ఏ 5 మందో 6 మందో ఏ ఇంట్లో కూర్చున్నా నీ ఏ ఇల్లు మాదే ఇల్లు నడక్కుండా తల్లి అందరికీ అన్నం పెట్టింది. పిల్లలు కలిసి స్నేహంగా ఉంటే ఆ స్నేహాన్ని ప్రోత్సహించారు. ఫాల్స్ ప్రెస్టేజ్ లేదు, రే మనమేంద్ర వాళ్ళ ఇంటికి పోయేది, వాడి దగ్గర పట్టేది, వాడి దగ్గర నీకు స్నేహం అని ఏ తల్లిదండ్రి చెప్పనా, వాడు ఉన్నవాడా లేనివాడా ఈ కులం ఆ కులం చూడండి, అందరం కలిసి ఆడుకున్నాం. అప్పుడు కలిసి ఆడుకున్నాం కాబట్టి ఇప్పుడు పలకరించుకుంటున్నాం, ఎక్కడున్నారా ఎక్కడున్నారా, నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నారా, నీ పిల్లలు ఏం చేస్తున్నారా నీ పిల్లలు ఏం చేస్తున్నారు పలకరించుకుంటున్నావు, అవునా? ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే మన పిల్లల జీవితాన్ని నరకం చేస్తున్నాం. ఒకటే కొడుకు పెళ్లి చేస్తున్నారు, బెంగళూరులో పెట్టారు, పెద్దవాళ్ళం ముసలివాళ్ళం వయసు వచ్చి పోయినాం, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామిని వ్రతం చేసుకుంటే నా అని పిలుచుకునేదని ఒక్క మనిషి ఉన్నాడా, ఒక్క మనిషి ఉన్నాడా? తన అక్క మనవరాలు, తన చెల్లెలు మనవరాలు, అక్క మనవరాలు, అక్క మనవరాలు అంటే మేనకోడలి కూతురు ఇంకెవరో, వాళ్ళు ప్రసవిస్తే హాస్పిటల్ క్యారియర్లు పోసుకుపోయాడు ముసలాడు. తరాలు తరాలు సేవ చేసిన సమాజంలో 4 తరాల 5 తరాల వరకు కూడా నా బిడ్డన మా చెల్లెలు మనవరాలు మా అన్న మనవరాలు అట్లా కలుపుకుని అట్లా సేవ చేసుకునే ఈ సమాజంలో ఈరోజు మన కొడుకో కూతురు పెద్ద అయితే వాళ్ళకి నా అని పిలుచుకునే దిక్కు లేదు. వాళ్ళకు పెళ్లి చేస్తే ఎవరిని పిలవాలా, పెళ్లికి ఎవరు రావాలా, అంత దారుణమైన స్థితికి మనం రావడానికి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది.
అదేంటో తెలుసా?
డింక్.
ఏంటి
డింక్? డింక్ డింక్ అంటే డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. డ్యూయల్ ఇన్కమ్ నువ్వు నేను సంపాదించుకుందాం, నో కిడ్స్, పిల్లలొద్దు, మన ఇద్దరం అనుభవిద్దాం, మన ఇద్దరమే మన ఇద్దరి జీతాలు ఎంజాయ్ చేద్దాం, పిల్లలు అంటే ఈ కనే ఈ ఒక్కడు కూడా లేకుండా పోతే. హరిశ్చంద్రుడి దగ్గరికి మాతంగ కన్యలు వచ్చి నేను ఇష్టపడ్డాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. హరిశ్చంద్రుడు ఏమన్నాడు? నాకు పెళ్లి పెళ్లి చేసుకుని పొమ్మన్నాడు. వాళ్ళు విశ్వామిత్రుడికి చెప్పారు. విశ్వామిత్రుడు తీసుకొచ్చాడు. ఏమైనా వాళ్ళు ఇష్టపడ్డారు కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా, క్షత్రియుడు నువ్వు ఇన్ని పెళ్లిలేదు చేసుకోవచ్చు అంటే, అరయన్ వంశము నిలుపునే కదా అట్టి వైవాహిక శ్రేణి ఎన్నడో కలిగింది. వంశం కోసం కదా పెళ్లి చేసుకున్నాం, కొడుకు కూతురు పుట్టారు కదా, నాకు రోహితాసుడు ఉన్నాడు, ఈ జీవితంలో ఇంకొకసారి వివాహం చేసుకునే అవకాశమే లేదు, నేను చేసుకోనని చెప్పాడు. శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు కాదు, అంటే శ్రీరామచంద్రుడే ఏకపత్ని వ్రతుడు కాదు, తాను ఏకపత్ని వ్రతుడిగా జీవించటానికి కావలసిన వంశము ఎక్కడుందో ఎంచుకుంటే ఇది కనపడింది. అదే ఇక్ష్వాకు వంశంలో సత్యహరిశ్చంద్రుడు ఏకపత్ని వ్రతుడిగా ఉన్నాడు. ఆ జీన్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి నా ఏకపత్ని వ్రత నియమాన్ని పాలించడానికి కావాల్సిన అక్కడికి రాముడు వచ్చాడు. ఒక అక్షరంలో ఒక ఏత్వం, ఒక ఉత్వం, ఒక వత్వం అటు మారితే ఎంత అర్థం మారుతుంది మీకు అర్థమైంది. శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు కాదు అన్నాను, శ్రీరాముడే ఏక, అర్థమైందా? అది మన ఆంధ్ర భాషకు ఉండే ప్రత్యేకత. ఒక అక్షరం తేడాతో మనకు పాఠం ఉండేది కదా చంద్రహాసుడిది, విషయ నిమ్ము అనే ఉత్తరంలో విషము నిమ్ము అని రాసి పంపించారు. ఏడో తరగతిలో మనకు పాఠం ఉన్నది గుర్తుందా? విషయ నిమ్ము. విషయ అంటే ఎవరు? రాణి, యువరాణి, అమ్మాయి. చంద్రహాసుడికి విషయ నిమ్ము, విషయం ఇచ్చి పెళ్లి చేయమని రాయడం అన్నమాట, విషయ నిమ్ము. వీళ్ళు ఏ రాసి పంపించారు చంద్రహాసుడికి? విషము నిమ్ము. ఒక అక్షరంతో అటు జీవితం వచ్చేది ప్రారంభమవుతుంది అన్నమాట. అందువల్ల సమాజాన్ని కలిపి ఉంచటము దైవీ గుణము. దేవాలయం చేసే పని సమాజాన్ని కలిపి ఉంచటము. మనము దేన్ని చూస్తూ ఉంటే దాన్నే నేర్చుకుంటాము అనుకుంటే, మనము సీతారాములను చూస్తుంటే సీతారాముల్లాగా ఉంటాము, మనం పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులాగా ఉంటాం. ప్రపంచంలో భారతదేశానికి ఏదైనా గౌరవం ఉంది అంటే ఆ గౌరవము మన దేశము ధనికమైనది కాబట్టి కాదు. మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతికమైనటువంటి వృద్ధి ఉంది కాబట్టి కాదు. దీని వలన మన సమాజము గౌరవించబడటం లేదు. మన సమాజం గౌరవించబడుతున్నదంటే దానికి కారణము కేవలము మన దేశంలో ఉన్న స్థిరమైన కుటుంబ వ్యవస్థ. ఒక్కసారి పెళ్లి చేసుకుంటే చచ్చేదాకా నీవే నా భార్యవి, చచ్చేదాకా నువ్వే నా భర్తవి అని ఒక స్పష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంది కాబట్టి దీన్ని చూసి ప్రపంచం మనల్ని గౌరవిస్తున్నది. కానీ ఈ క్షణాన ఈ దేశంలో దాన్ని కూడా మనం నవ్వులు పాలు చేస్తున్నాం. రామాయణం విన్నంత కాలము, రాముడిని చూసినంత కాలము, రామాయణం పాట పాడినంత కాలము, రామ మందిరం వచ్చినంత కాలము ఈ దేశంలో విడాకులు లేవు. రామ మందిరాన్ని వదిలిపెట్టేసాం, ఈ రోజున కుటుంబ వ్యవస్థ బలహీన పడిపోయింది, అవునా కాదా? నువ్వు ఏది చూస్తే అది నేర్చుకుంటావు. అందుకని రామాలయాన్ని శివాలయాన్ని సమాజం ముందు పెట్టింది. పూజ చేసుకోవాల్సిందే, పూజ ఉండాలి, పూజ చేస్తాం, కానీ వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం? ఏం నేర్చుకున్నాం? ఇంట్లో వంట వారిపోతే మహిళలు గ్రామంలో దేవాలయాన్ని తెచ్చుకొచ్చుకుని దూధి తెచ్చుకునేవాళ్ళు, పత్తి తెచ్చుకునేవాళ్ళు, ఒత్తులు తయారు చేసుకునేవాళ్ళు, చెట్లకు నీళ్లు పోసేవాళ్ళు, పూలమాలలు కట్టేవాళ్ళు, చుడిచేవాళ్ళు, బూజు దులిపేవారు, మెట్లు కడిగేవాళ్ళు, దేవాలయం పనిచేసేవాళ్ళు. మగవాళ్ళు అయితే అంత ఈతనారు,
కాటినారు చేతితో తీసుకొచ్చుకుని ఒక పలుపు పగ్గమో చేతితో వేసుకుంటూ హరిశ్చంద్ర కృష్ణరాయభారం బ్రహ్మగారి పద్యాలు పాటలు పాడుకునేవాళ్ళు. వేమన శతకం, సుమతి శతకం, శతకాలు చెప్పుకునేవాళ్ళు. కంటే ధర్మంలో ఉండలేరు మనుషులు. ధర్మం నిలబడింది. ఈరోజు పని కట్టుకుని దాన్ని రోజు పొడి చేస్తున్నాం. అదేమంటే కొంతమంది అయితే మేము 7 సీరియళ్ళు చూసి నిద్రపోతాను మొక్కుకో ఉన్నారు. ఇంతకుముందు దేవుడికి మొక్కుకునేవాళ్ళు, ఇప్పుడు టీవీ మాతకు మొక్కుకుంటున్నారు. టీవీ మాత 7 సీరియళ్ళు చూడాలా, అందులో ఒక సీరియల్లో భర్తను చంపేసేదట్ట, 2వ సీరియల్లో భార్యను చంపేసేదట్ట. రాత్రి 12 గంటలకి 7 సీరియళ్ళు చూసేటట్టుకి ఇంట్లో ఎవరు ఉండరు, అందరూ అందరినీ చంపేసుకుంటారు. మనిషికి ఒక ప్రశాంతతని, ఒక సంస్కారాన్ని, ఒక యోగ్యతను, ఒక వ్యక్తిత్వాన్ని, ఒక సత్ప్రవర్తనను నేర్పించలేనటువంటి చెడగొట్టేటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. చిన్నప్పుడు తండ్రి ఎదురుగా ఎప్పుడు కూర్చోలే మనం, కూర్చున్నా కింద కూర్చున్నాం, లేదా ఒకవేళ కుర్చీలో కూర్చున్నా. కుర్చీలు లేవులేండి, మా చిన్నప్పుడు అయితే ఊళ్ళో కుర్చీలే లేవు. ఒక ఇంట్లో ఏమన్నా రెండింట్లో ఉండేది, అందరిళ్ళల్లో పీటలు ఉండేది. పీటలు ఎవరన్నా చుట్టాలు వచ్చినా పీట మీద కూర్చునేవాళ్ళు, పీట వేస్తే పీట మీద కూర్చొని మాట్లాడి వెళ్ళేవాళ్ళు. అవునా? లేదా చాప వేసేది, మగవాళ్ళైన ఆడవాళ్ళు చాప మీద కూర్చోవాలి. ఇంకా చాలా ఉన్నాయలే చెప్పాల్సినవి. చిన్నప్పుడు మేము బడికి పోతే అక్కడ నేల మీద కూర్చునేది, గచ్చు కూడా లేదు. నేల మీద కూర్చొని నిక్కర చినిగిపోయేది, చిన్నగా చినిగిపోయింది అనుకో, చిన్న పోస్ట్ ఆఫీసు, పెద్దగా చినిగిపోతే పెద్ద పోస్ట్ ఆఫీసు అని ఎగతాళి చేసుకునేవాళ్ళం. అది మళ్ళీ అమ్మ ఏం చేసేది, ఉతికి సూది దారంతో కుట్టేది. మాకు పాఠాలు చెప్పడానికి వచ్చే ఉపాధ్యాయులు కూడా చినిగిపోయిన ప్యాంట్లు, చినిగిపోయిన చొక్కాలు కుట్టుకొని వేసుకొచ్చుకునేవాడు తక్కువ జీతాలు. అవునా? ఆ రోజు ఇంకొక గుడ్డ కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేక పేదరికంతో జీవించాం. చినిగిపోయిన గుడ్డ ఒంటి మీద ఉంటే ఎంత సిగ్గుపడ్డాం మనకు తెలుసు. చినిగిపోయిన బట్టలే వేసుకుంటున్నందుకు వేసుకున్న వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు, అరే మన బిడ్డకి ఒక బట్ట అరువుగా ఇవ్వలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడ్డారో మనకు తెలుసు. ఆ జీవన ప్రమాణాల నుంచి పైకొచ్చి ఈరోజు తిన్న దొరక్క కొవ్వెక్కి 3000-4000 పెట్టి పై నుంచి కింద దాకా చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటుంటే ఎటుంటుంది? పైగా దాని పేరేందో తెలుసా? దగ్గర జీన్స్. దగ్గర ఏం చదువుకున్నావురా, బీటెక్ ఏం వేసుకున్నావురా, అడుక్కు తినేవాడు ప్యాంట్. అడుక్కు తినడానికి బీటెక్ చదవాలా? మీ అన్నాయన 3 ఎకరాలు అమ్మాలా? ఏమి సంస్కృతి? ఒంటి మీద పోగు రేగిన వస్త్రం ఉంటే, చినిగిపోయిన పోగు రేగితే ఒంటి మీద పోగు రోగిన వస్త్రం కట్టుకుంటే అది దరిద్రము అని చెప్పి పోగు రాకుండా చేసేవాళ్ళు. సన్యాసికి అయితే ముడేసుకోరు, కానీ సంవత్సరాలు ఇంట్లో చాకలి వాళ్ళకి వేసేటప్పుడు ఇట్టు ముడేసేవాళ్ళు. ఇటు ముడేస్తే మళ్ళీ ఇంకా పోగు రాగదు. లంచు ముడివేసి చాకలి వాళ్ళకి వేసేవాళ్ళు. పంచ 2 అంచులు కుట్టుకుని కట్టుకోకూడదు. 2 అంచులు కుట్టుకుని కుట్టితే లుంగి, 2 అంచులు కుడితే అయితే లంగా అన్న అవుతుంది, లుంగి అన్న అవుతుంది. ఇది తొరగోళ్ళు కట్టాలి మనం కాదు. 50 ఏళ్ల క్రితం గళ్ళ లుంగి వాడి దగ్గర ఉండింది, 50 ఏళ్ల తర్వాత తెల్ల పంచులు వాడు కొడుతున్నాడు, తెల్ల లుంగి మనం కొడుతున్నాం. ఈరోజు ముస్లింస్ ఏ పంచులు కొడుతున్నారు? తెల్ల లుంగీలు. అవునా? మనమేం కొడుతున్నాం? గళ్ళ లుంగీలు. అయ్యంగారు బియ్యంగారు అయ్యారు, బియ్యంగారు అయ్యంగారు అయ్యారు. అవునా? తాలిబుడితో పాటు నల్లపూసల దండ కూడా మన హిందువుల మెడల్లో ఉండేది. అవునా? ఇప్పుడు ఎక్కడైనా నల్లపూసల దండ చూడాలంటే ఖచ్చితంగా భూభా మెడలోనే చూడాలి. మన దగ్గర నుంచి వాళ్ళు తాలిబుట్టు తీసుకున్నారు, నల్లపూసల దండ తీసుకున్నారు. మన దగ్గర నుంచి కొన్ని తీసుకున్నారు వాళ్ళు. ఈ దేశంలో క్రిస్టియన్స్గా మతం మారుతారు, మన హిందువులే క్రిస్టియన్స్గా. అవునా? క్రిస్టియన్స్గా మతం మారిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తాళిబొట్టు తీసేస్తారు, బొట్టు తీసేస్తారు, మెట్టెలు తీసేస్తారు. అవునా? ఇంటి ముందు ముగ్గు తీసేస్తారు, ఇంట్లో ఫోటోలు తీసేస్తారు. కానీ అమెరికాలో, ఇంగ్లాండ్లో, యూరోప్ దేశాల్లో లాగా భార్యను కానీ భర్తను కానీ వదిలేయగలరా? 5-6 పెళ్ళిళ్ళు చేసుకోగలరా? ఎందుకని ఈ దేశంలో ఇలా ఉంటేనే గౌరవం. అందుకనే ముస్లిములు క్రైస్తవులు కుటుంబ జీవన విధానాన్ని హిందువుల నుంచి అడాప్ట్ చేసుకున్నారు. మూడు సార్లు తలాక్ 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 అంటే వదిలేయచ్చు, కానీ ఈ దేశంలో అందరూ తలాక్ చెప్పి వదిలేరు. మన ఊర్లోనే వాళ్ళ కళ్ళెదురుగ్గా ఉండేటువంటి ముస్లింలు అందరూ పెళ్లి చేసుకుంటే జీవితాంతం అలాగే వాళ్ళు కాపురం చేసుకుంటున్నారు లేదా, మనం చూస్తున్నాం. వాళ్ళు మన కుటుంబ వ్యవస్థని వాళ్ళు తీసుకున్నారు, పాశ్చాత్య సంస్కృతిని మనం తీసుకున్నాం. పెళ్లి చేసుకుందాం, విడిపోదాం, పిల్లలు వద్దు. 50 ఏళ్ల క్రితం పిల్లలు కనడం మానేశారు యూరోప్ ఖండంలో. ఇంకా 10 సంవత్సరాల తర్వాత జర్మనీ క్రైస్తవ దేశం కాదు, ఇటలీ క్రైస్తవ దేశం కాదు, ఫ్రాన్స్ క్రైస్తవ దేశం కాదు. ఎందుకని, ఇప్పుడు ఉండే ముసలి వాళ్ళు చచ్చిపోతే అక్కడ క్రైస్తవులు లేరు. ఆటోమేటిక్గా అత్యంత సహజంగా ఆ దేశాలు ముస్లిం దేశాలుగా మారిపోతున్నాయి. ఇదే కొనసాగితే 1950 నాటికి మన దేశం కూడా ప్రశ్నార్థకమే. ఈ దేశంలో వేదాలు ఉంటాయా ఉండవా, ఉపనిషత్తులు ఉంటాయా ఉండవా, ప్రశ్నార్థకమే. దేవాలయాలు ఉంటాయా ఉండవా, ప్రశ్నార్థకమే. ఇదే కొనసాగితే తలుచుకుంటే అరికాలు కింద మట్టి 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 కదిలిపోతుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరలా మరొక ఎంత సమయం అయింది, గంట అయిందా? మామూలుగా మానవుడి మస్తిష్కము 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత అది ఆగిపోతుంది. అప్పుడు సరిగ్గా టీవీ సీరియల్ అయితే 15 నిమిషాలకి బ్రేక్ ఇస్తాడు, యాడ్స్. అవును, మళ్ళీ మీరు వంటింట్లోకి పోయేసి అటు ఫ్రిడ్జ్లో ఏదైనా నోట్లో పెట్టుకొని మంచినీళ్ళు దాకా వచ్చి కూర్చుంటే మళ్ళీ 15 నిమిషాలు చూస్తారు. ఒకటి యాడ్స్ చూసినట్టుంటుంది, రెండోది మీ మనసు మళ్ళీ సీరియల్ దాటి పక్కకు పోకుండా కొంచెం కొంచెం దానికి కదలిక ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతారు. కాబట్టి దీనికి సంబంధించిన కొనసాగింపుగా ఈరోజు సాయంత్రం ఒకసారి, రేపు ఉదయం ఒకసారి మరలా ఉంటుంది. నేను ఆశ్రమంలో లేను. ఒక ఈ పాదయాత్ర 1 ఫిబ్రవరి దాకా జరుగుతుంది. ఇప్పుడే తిరుపతి జిల్లాలో ఒక భాగం పూర్తి చేసుకొని చిత్తూరు జిల్లాలో ప్రవేశించాం. చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నారాయణపేట, పాలమూరు, గద్వాల, వనపర్తి, నంద్యాల, కడప, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాల్లో ఈ పాదయాత్ర చేసుకొని 1 ఫిబ్రవరి తిరుపతి చేరి అక్కడ ఒక హిందూ సమ్మేళనం పూర్తి చేసుకొని కొండ దర్శనం చేసుకొని వస్తాం. గతంలో కూడా బాసర నుంచి తిరుమల, శ్రీకుర్మ నుంచి తిరుమల 2007, 2008, 2009, 2010 దాదాపు 3 ఏళ్ళు పాదయాత్రలో ఉన్నాం. ఇప్పటివరకు నేను 2 రాష్ట్రాల్లో, 2 ఆంధ్ర రాష్ట్రాలు లేదా 2 తెలుగు రాష్ట్రాలు, 2 ఆంధ్ర రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు. తెలుగు అనేది ఎక్కడి నుంచి ఊడిపడలా, అది ఆంధ్రం అయితే తెలుగు అవుతుంది, ఆంధ్రం కాకపోతే తెలుగు కాదు. ఒక భాషకు ఒక జాతికి సంబంధించిన అవతారము దేవాలయం ఆంధ్రులకు ఉంది, భారతదేశంలో ఎవరికి లేదు. అదే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం. ఇంకొకటి ఉందా? ఉందా? లేదు. సంస్కృతముతో సమానముగా పక్కన కూర్చోగలిగిన భాష ఆంధ్ర భాష ఒకటే. అందుకనే సంస్కృత ఆంధ్రము అనే సమాస పదం ఉంది తప్ప సంస్కృత ఆంధ్రము అనాలి. మన ఆంధ్రానికి మొట్టమొదట వ్యాకరణం రాసిన నన్నయ్య భట్టారకుడు సంస్కృతము తెలుగు అనేది అది దుష్ట సమాసము అని సూత్రీకరించాడు. సంస్కృతము అన్న తర్వాత పక్కన ఆంధ్రము అనాల్సింది తప్ప తెలుగు అన్నారు. తెలుగు అనేది త్రిలింగ దేశం నుంచి వచ్చింది. త్రిలింగ దేశం ఏర్పడి చాలా కాలమైంది మీకు అందరికీ తెలుసు అవునా. ఆ త్రిలింగ దేశంలో ఒక శివలింగం శ్రీశైలంలో ఉంది, ఒక శివలింగం కాళేశ్వరంలో ఉంది, ఒక శివలింగం దక్షారామంలో ఉంది. దక్షారామం ద్రాక్షారామం ద్రాక్షకి సంబంధం, దక్షుడు యజ్ఞం చేస్తుంది.
దక్షారాము, దక్షారామ శివలింగము, శివాలయము, శ్రీశైలము, కాళేశ్వరం, ఈ మూడింటి త్రికోణాకారంగా విస్తరించి ఉండేటువంటి దేశాలను త్రిలింగ దేశము అన్నారు. ఈ ఊహా ఆలోచన 1927 వరకు రాయలసీమ అనే పేరు లేదు. సరిగ్గా 125 సంవత్సరాలకు పూర్వము నిజాం పరిపాలకులు వాళ్ళు పరిపాలిస్తున్న భూభాగంలో కన్నడిగులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు ఉన్నారు కాబట్టి ఆంధ్రులను తెలుగు వాళ్ళు అనాలి కాబట్టి దాన్ని తెలంగాణ అనే పేరు వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవచ్చు, ఇది బయట మాట్లాడితే గొడవ అవుతుంది. ఎందుకంటే రాజు కంటే మూర్ఖుడు గొప్పోడు కాబట్టి, రాజు కంటే గొప్పోడు. అందుకని ఇప్పుడు నిజం చెప్పినా వినేవాడు లేడు, సత్యం చెప్పినా వినేవాడు లేడు. ప్రస్తుతం నడుస్తున్నది ఆంధ్రము అనేది రామాయణ కాలం నుంచి ఉన్న జాతి. ఆంధ్రము భాష జాతివాచకము, సంస్కృతముతో సమానమైన వ్యాకరణము, సంస్కృతముతో సమానమైనటువంటి ప్రపంచంలో రెండో పెద్ద భాష మంది. 650,000 పదాలు ఉన్నాయి మన భాషకి. ఇప్పుడు ఆగ్రాకి ఎక్కడ దాకా వచ్చేసామంటే మమ్మీ డాడీ రైస్ వాటర్, మమ్మీ డాడీ రైస్ వాటర్. 2014లో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. మారిషస్లో మన ఆంధ్రులు ఎక్కువ, వాళ్ళందరూ కట్టకట్టుకొని వచ్చారు. మన మాతృభూమి మన మాతృభాష అంటూ మనం అందరం అక్కడ మన ఆంధ్ర భాషలో మాట్లాడాలా, మనం ఇంగ్లీష్లో మాట్లాడకూడదని ఒక నిర్ణయం తీసుకుని విమానం ఎక్కొచ్చారు. ఇప్పుడు భోజనానికి కూర్చున్నారు, అన్నం పెట్టండి అన్నం పెట్టండి అంటే ఎవరు పెట్టట్లా, అసలు వాళ్ళు మొహమే చూడటంలే. అప్పుడు ఆయన వచ్చి అన్నం అంటే ఎవరు పెట్టరు, రైస్ అనండి అన్నారు. రైస్ అని నలుగురు గుచ్చెత్తుకుని వచ్చారు పెట్టడానికి. అసలు అన్నం మర్చిపోయినాం మనం, ఏం లేదు, ఇంకా భాష లేదు, సంస్కృతి లేదు, ఏం లేదు, అన్నీ వదిలేసాం. కాబట్టి మన భాష ఆంధ్రం, ఆ భాషలో ఉండేటువంటి సొబగు అందం. ఇదే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం మంటపంలో కూర్చుని కృష్ణదేవరాయలు వారు ఆనందమాన కావ్యాన్ని రాస్తే ఆయన ఆంధ్రభూజుడని బిరుదిచ్చారు. తెలీదు, ఆంధ్రులు దొంగలు కాదు, ఆంధ్రులు రాక్షసులు కాదు, ఆంధ్రులు దైవభక్తులు, ఆంధ్రులు భగవంతుడి చేత ఎన్నుకోబడిన వారు, ఆంధ్రులు భగవంతుడి చేత కనికరింపబడిన వారు, కరుణించబడిన వారు, వరపుత్రులు. కాబట్టే దశావతారాల్లో 7 అవతారాలు ఆంధ్రదేశం. మత్స్యావతారం దేవాలయం ఎక్కడుంది, నాగలాపురం. కుర్మావతారం దేవాలయం ఎక్కడుంది, శ్రీకూర్మం. వరాహావతార క్షేత్రం ఏది, తిరుమల. నరసింహక్షేత్రం ఏది, అహోబిలం. వామనస్వామి దేవాలయం మనకు దగ్గరలో ఉంది, వామనస్వామి దేవాలయం చెరుకూరు. చెరుకూరు త్రివిక్రమ వామనస్వామి వారి దేవాలయం ఉంది. పరుచూరు మండలం చెరుకూరు, పరుచూరు మండలం చెరుకూరు ఇక్కడే దగ్గర మనకి, కొద్ది దూరం 40-50 కిలోమీటర్ ఉంటుంది. పరుచూరు మండలం చెరుకూరులో గర్భగుడిలో పెద్దది ఉంటుంది విగ్రహం. ఎందుకంటే ఒక కాలం ఆకాశంలో పెట్టాలిగా, ఆకాశంలోకి విస్తరించిన వారి పాదం ఉంది. త్రివిక్రమ వామనస్వామి వారి దేవాలయం అక్కడ ఉంది. వామనావతారం తర్వాత పరశురాముడు, పరశురాముడు చిరంజీవి ఎక్కడున్నాడు, శ్రీకాకుళం జిల్లాకి ఒరిస్సాకి మధ్యలో ఉండేటువంటి మహేంద్ర తనయ పర్వతం మీద ఉన్నాడు. అంటే మందస ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొండల మీద పరశురాముడు ఉన్నాడు అనేది పురాణ ప్రశస్తి. పరశురాముడు తర్వాత రాముడు, బలరాముడు, కృష్ణుడు, వీడు ముగ్గురు ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయారు. చిట్ట చివరిలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షద్వయం వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో ఉన్నారు. 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనల్ని పట్టుకుని దొంగలంటారా? అంటే ఈ కాళీ ప్రసాద్ వారి ఆశ్రమం ఉండేది ఆంధ్రప్రదేశ్లో మర్చిపోవద్దు. అవునా? అవునా? ఆ పక్కనే అన్నదానం చేస్తుండే నా పేరేంటి, ఇక్కడ ఇక్కడ ఇంకొక అమ్మవారు మీలాగానే జిల్లెళ్ళ మూడి డొక్కా సీతమ్మ కరువు
మెతుకు పుట్టిన రోజున లక్షల మందికి భోజనం పెట్టిన దేశమే ఇది. మెతుకు పుట్టిన రోజుల్లో పుట్లు రాసిపోసి ప్రజలకు అన్నం పెట్టారు, అవునా? అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు అంటే శ్రీరాముడు జన్మించటానికి కావలసిన యోగ్యత అయోధ్యకు ఉంది, అంతేనా? ఒక శ్రీరాముడు జన్మించడానికి అయోధ్యకి అంత యోగ్యత ఉంటే 7 అవతారాలు ఇక్కడ రావడానికి ఆంధ్రదేశానికి ఎంత యోగ్యత ఉండాలా, అవునా? అది మనం టీవీలో చర్చలు పెట్టింది ఊరుకొని తిట్టడం కాదు, అన్నం పెట్టింది మనం, అంగీకరించినది మనమే. బ్రిటిష్ వాడు గుంటూరులో క్రిస్టియన్ కాలేజీ పెడితే నువ్వేంట్రా పెట్టింది, హిందూ కాలేజీ మనం పెట్టుకున్నాం. మచిలీపట్నంలో క్రిస్టియన్ కాలేజీ పెడితే మనం హిందూ కాలేజీ పెట్టుకున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళు కాలేజీలు పెట్టారు అక్కడక్కడ మన కాలేజీ. నెల్లూరులో క్రిస్టియన్ కాలేజీ పెడితే విఆర్ కాలేజీ, ఎక్కడికి రాజా కాలేజీ పెట్టారు. రాజపట్నమా లింగమా, అసలు దేశంలో ఎక్కడైనటువంటి వాళ్ళ గురించి చూపించండి. అందరూ భారతదేశంలో ఎలా స్పందిస్తారో, ఎటువంటి హృదయం కలిగి ఉంటారో, ఎటువంటి సంస్కారం కలిగి ఉంటారో అదే ఆంధ్రదేశంలో కూడా ఉంటుంది. ఇంకొకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని చెప్పుకునే అవకాశం మనకు లేదు లేదు. కాబట్టి మరలా సాయంత్రం కలిసినప్పుడు ఇంకా కొన్ని విషయాలు నేను సాయంత్రం వచ్చేది నేను మరలా మీకు చెప్తున్నాను. మీకు చెప్పడానికి నేను రావట్లే, ఇంకొక పాట వినడానికి వస్తా. ఇంకొక కీర్తన వినడానికి వస్తాను. మాతాజీ అమ్మవారు ఒక పాట పాడితే వింటే, ఒక పాట వింటే చెప్పాలనా, ఒక నెల పాదయాత్ర చేయడానికి కావలసినంత శక్తి నాకు వస్తుంది. ఎందుకంటే నేను నిజంగా అందులో ఇనమడుగులో కూడా అక్కడ మొత్తం 4 రోజులకి నేనే అధ్యక్షుణ్ణి. మాతాజీ పాట లేకుండా ముందు పాట పాడాలి, తర్వాత కార్యక్రమం అంతే. తర్వాత ఇంక మాతాజీకే వదిలేసిన మీ ఇష్టం, మీరే చూసుకోండి. కానీ ఎందుకంటే అందరూ అంత మైమరచి వాళ్ళలాడుతూ సంతోషంగా ఆనందంగా ఎగిరి గంతులేస్తుంటే ఇంకా వేరే కార్యక్రమం పెట్టాల్సిన అవసరం ఏంటి? నిజంగా కూడా మాతాజీ కారణజన్మురాలు, ఒక మంచి గురువుగారు దొరికారు. ఆ గురువుగారికి తగినట్టుగా వారిని వారు మలుచుకున్నారు, వారి జీవితాన్ని ఈ భక్తి మార్గానికి సమర్పించారు. ఇన్ని దశాబ్దాల పాటు సమాజాన్ని ప్రభావితం చేయడంలో వారు కృతకృత్యులయ్యారు. అందువల్ల ఇక్కడికి రావడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది అంటే దాని అర్థం ఏంటి మీరే అర్థం చేసుకోండి, అవునా? రాముడి దర్శనం అయితే అయోధ్యలో అవుతుంది, కానీ విష్ణువే దొరకాలంటే వైకుంఠానికే పోవాలి, కొంచెం సమయం పడుతుంది.
Paramahamsa Shiva. సోహం హంస శివ సోహం పరమహం శివ సోహం హంస శివ సోహం పరమహం శివ సోహం 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 శివోహం సోహం శివోహం సోహం శివోహం నాద బ్రహ్మా సత్త నాద బ్రహ్మా సత్త వినోద నాద బ్రహ్మా సత్త వినోద నాద వినోద వేదాంత రహస్యార్థ ప్రబోధో వేదాంత రహస్యార్థ ప్రబోధో వేదాంత రహస్యార్థ ప్రబోధో వేదాంత రహస్యార్థ ప్రబోధో ఆది శంకర మనం బ్రతుకుతున్న మన జీవితం గురించి మన జీవితాలు ఎందులో ఉంటే అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా స్వామివారు మనకి వివరణ చేశారు. మనకి మళ్ళా వారి అనుగ్రహ భాషను సాయంత్రం మళ్ళా మనకి వారు అనుగ్రహిస్తారు. ఇంతవరకు ఏ పరమాత్మ గురించి అయితే అన్నిటిలోనూ పరమాత్మ ఉండబట్టే మన గౌరవము గొప్పదనం ఇదంతా కూడా. కాబట్టి అందరూ కూడా మనసులో ఎవరే గురువుని ఆశ్రయించారో వారు మనసులో మనసును అంతర్ముఖం చేసుకుని చక్కగా మనం ఏ దేవుణ్ణి ఆశ్రయించామో దేవుణ్ణి మనసులో పెట్టుకుని కొద్దిసేపు ధ్యానం చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రార్థనతో ముందుకు తీసుకువెళ్దాము. అందరు 3 సార్లు ప్రణవాన్ని ఆవిరించి దీర్ఘంగా Oh.
గురుదేవ సమావేశ